కథ విని బాగానే ఉంది, ఇది చేద్దాం అని అనిపిస్తే మంచి ముహూర్తం చూడండి మాస్టర్, నా జాతక చక్రం ఇస్తున్నాను నేను, దశ అంతర్దశలో అంతా క్యాలిక్యులేట్ చేసి ప్రస్తుతం సినిమా దశ నడుస్తుంది, 19 ఏళ్ళు లాభం లేదు అంచేత ఈ 19 ఏళ్ళు ఏం చెప్పకండి, ఎందుకంటే సినిమా దశ నడుస్తుంది. దాని తర్వాత బుధ మహాదశ వస్తుంది, బుధుడు పవర్ఫుల్ ప్లానెట్ కాదు అంచేత అతను 17 ఏళ్ళు ఉంటాడు అంచేత ఈ 19 ఏళ్ళు ఈ 17 ఏళ్ళు వదిలేయండి సార్, తర్వాత వీడు ఉండడు ఉంచండి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాక కదా ఈ డౌట్ వస్తుంది సాధన మొదలెడదామని. 50 ఏళ్ల తర్వాత 19 అంటే 20 70, దాని తర్వాత 17 ఏళ్ళంటే ఫినిష్. వాడు ఒకడు ఫినిష్ కాకపోయినా సాధన చేసేటటువంటి స్థితిలో ఉండడు, అప్పుడు నిజమైన ముహూర్తం ఎప్పుడు వస్తుంది, ఇంకో జన్మలో వస్తుంది. అంచేత అలాంటి ముహూర్తాల వేటలో పడకుండా యది బుద్ధి కృతాదృష్టం అగస్త్యేత్వం మహాముని, ఆ అగస్త్యుణ్ణి ఆ కళ్యాణకరమైనటువంటి ఆత్మను నువ్వు దర్శించదలుచుకుంటే అజైవ గమనే బుద్ధి, నీ బుద్ధిని ఇవాళ నుంచే నేను సాధన చేస్తాను అని మొదలెట్టండి, ఎప్పటి నుంచో కాదు, ముహూర్తాలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, మీరు చేయదలుచుకుంటే ఈ క్షణం నుంచే చేయండి అని గాయత్రి మంత్రం, గాయత్రి రామాయణం యొక్క మొదటి పాదము తత్ సవితుర్వరేణ్యం. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఘటన ఆధారంగా గాయత్రి రామాయణంలో మనం చదువుకున్నాం. ఇవాళ తర్వాత శ్లోకాలు చూద్దాం. భర్గో దేవస్య ధీమహి. ఈ భర్గో దేవస్య ధీమహిలో మొదటి అక్షరం భ. భరతస్యార్యపుత్రస్య శశ్రూణా మమచ ప్రభో మృగరూపమిదం దివ్యం విస్మయం జనయిష్యతి. సాధన మొదలెట్టాడు, ఎప్పటి నుంచి మొదలెట్టాడు, గాయత్రి రామాయణంలో ఈ శ్లోకం 8వ శ్లోకం పూర్తయిపోగానే సాధకుడు అయిపోయాడు. ఇంచేత అజ్జయవ అన్నాడు కదా, ఇంచేత మనమందరం సాధకులు స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోగానే ఏమవుతుంది, సాధన చేయగానే సూక్ష్మ జగత్తులో ప్రవేశిస్తాం మనం, అంతేగా. సూక్ష్మ జగత్తులో ప్రవేశించినప్పటి నుంచి అడుగు అడుగునా కూడా గందరగోళమే, అడుగు అడుగునా గందరగోళమే. సాధన అంత సులభంగా జరుగుతుంది అనుకోకండి. ఏం గందరగోళాలు వస్తాయో చెప్తున్నాడు మొదటి శ్లోకంలోనే. భరతుడికి మీకు సీతాదేవి చెప్తోంది, మొదట మీకు అనలే, మొదట ఎవరికంది, మరిదికి. భరతుడికి మీకు భరతస్య ఆర్యపుత్రః శశ్రూణాం. ఆవిడకి ఎంతమంది అత్తలున్నారు, ఒక అత్తతోనే ఇంత గందరగోళం పాపం, అందుకే సీత వనవాసం వచ్చేస్తానందేమో, ఉండలేక రాముడు లేకపోతే. అంచేత ఎంతమంది అత్తలున్నారు, 3 అత్తలు. అంచేత మా అత్తలకు ఈ దివ్య మృగరూపమైనటువంటి, అంటే ఎక్కడ సంఘటన చెప్తోంది, ఇది బంగారు లేడిని చూసింది, అలా అలా గెంతుకుంటూ వెళ్ళిపోతోంది, అది నాకు కావాలి అని చెప్తోంది. కానీ తన కోసం కాదుటది, ఎవరి కోసం కావాలంటది, భరతుడికి ముందు, తర్వాత మీకు రాముడికి, తర్వాత 3 అత్తలకి. ఈ మృగరూపము విచిత్రమైనటువంటి బంగారు లోయిడి చాలా ఆశ్చర్యం కలగజేస్తుంది. ఒకవేళ దాన్ని మీరు జీవించి ప్రాణాలతో పట్టుకోలేకపోతే దాన్ని చర్మం ఉనికైనా తీసుకొచ్చేయండి. ఒక సంఘటన ఏం జరుగుతుంది, సూక్ష్మ జగత్తులో సాధన మొదలెట్టే ముందు చాలా విచిత్రమైనటువంటి అనుభూతులు వస్తాయి మొదట్లోనే. తర్వాత అనుభూతులు కంటిన్యూ కావు, తర్వాత కంటిన్యూ అవటం మొదలెడితే ఇంకా మీరు సాధన మానేసి అవి చూస్తూ కూర్చుంటారు సినిమా చూస్తున్నట్టు. కానీ మొదట ఎందుకు అనుభూతులు వస్తాయంటే బిగినర్స్ లక్లో లాగా గ్యాంబ్లింగ్ లో వాటిలో ఆ అనుభూతులు వస్తే తప్ప మీకు చేయాలి అనిపించరు. ఒకసారి రుచి తగిలాక మళ్ళా తగులుతుందేమో, మళ్ళీ తగులుతుందేమో, ఇవాళ కాబట్టి రేపైనా తగులుతుందేమో. మృగము, మృగము అంటే దేనికి సంకేతం, ఆధ్యాత్మిక జగత్తులో లేడి మనస్సుకి సంకేతం. మనస్సు భౌతిక జగత్తులోనే సైంటిస్టులు వాళ్ళు మనస్సును వశం చేసుకునే కదా ఇన్ని అద్భుతాలు చేయగలుగుతున్నారు. మరి సాధకుడు ఎప్పుడైతే మనస్సుని కంట్రోల్ చేయటం మొదలెడతాడో సూక్ష్మ జగత్తులో అత్యంత అద్భుతమైనటువంటి అనుభవాలు లభిస్తాయి వాడికి. ఆ అనుభవాలు వాడికి దగ్గరగా ఉన్న వాళ్ళతో పంచుకోవాలనిపిస్తుంది సహజంగానే. ఇంతే కదా, నువ్వు చేసావు, ఏదో సాధన చేస్తున్నావు, ఏదో అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది, నీకేమనిపిస్తుంది, నీకు చాలా దగ్గరగా ఉన్నవాళ్లకు చెప్పుకోవాలనిపిస్తుంది. ఆ దగ్గరగా ఉన్నవాళ్ళ గురించి చెప్పిన చేత అత్తలతో ఆవిడికి కోపం లేదు. మరుదులు అత్తలు చాలా దగ్గర అనమాట, రాముడంత దగ్గరగా ఉండేవాళ్ళు. అంచేత ఆ ముగ్గురికి ఆవిడ మార్కులు వేసింది. లక్ష్మణ్ పేరుంది చెప్పలే, లక్ష్మణ్ అక్కడే ఉన్నాడు, లక్ష్మణ్ అక్కడే ఉన్నాడు కదా. మిగతా ఇద్దరు ఇంకోడు అవడం మిగిలిపోయాడు. ఇందుకు చెప్పలేదు శత్రుఘ్నుడు గురించి, ఎక్కడ ఆలోచిద్దాం, శత్రుఘ్నుడు గురించి ఇందుకు చెప్పలేదు. శత్రుఘ్నుడి క్యారెక్టర్ రామాయణంలో అత్యద్భుతమైనటువంటి క్యారెక్టర్. సాధనా జగత్తులో వెళ్ళినటువంటి వాళ్ళకి శత్రుఘ్నుడి యొక్క విలువ తెలుస్తుంది తప్ప, మామూలుగా రామాయణం మీద లెక్చర్లు కొట్టే వాళ్ళకి ఆ శత్రుఘ్నుడి యొక్క విలువ తెలియదు. రామాయణంలో ఒక చిన్న సంఘటన చెప్తాను నేను మీకు శత్రుఘ్నుడి యొక్క విలువ తెలియటానికి. అసలు రాజు అవ్వాల్సిన వాడు అడుగుకు పోయాడు. ఎవరి కోసం రాజ్యం అడిగాడో వాడు అడవిలో ఉన్నట్టేగా, నందిగామలో అయోధ్యకి దూరంగా ఒక పల్లెటూరులో కుటీరం వేసి కూర్చున్నాడు. ఇంకోడు మిగిలాడు, వాడు అన్నగారికి స్నేహితుడుగా అన్నగారి వెనకాతలు తోకలా వెళ్ళిపోయాడు. మొత్తం బరువు ఎవరి మీద పడింది? బాధ్యత అంతా మోసింది శత్రుఘ్నుడు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూర్చున్నట్ట ఒకరోజు రామాయణంలో ఒక సీన్ చెప్తాడు వాడు. అందరూ కలిసి తింటారు కదా, ఇక్కడ మేము రాస్తున్నాం అని చెప్పి మేము కసేపు ఆగండి మీ తర్వాత తినండి అని ఏం కాదు, అంతా టైం ప్రకారం తింటారు. ఎందుకు మనం తినేమో నాకు ఆశ్చర్యం ఇస్తుంది. రాజులు అవ్వాలి కాబట్టి తినాలంటే, మరి రాజులు అవ్వదలుచుకుంటే కలిసి మెలిసి తినండి అని చేత ఎదురుకుండా ముగ్గురు అమ్మలు మహారాణిలు ముగ్గురు వచ్చి కూర్చున్నారు. మరి రాజుగారి బ్రేక్ఫాస్ట్ అయ్యి ఊహించుకోవచ్చు కదా ఎలా ఉంటుందో. తెంపాడు ఎవరు? శత్రుఘ్నుడు. నోట్లో పెట్టుకోబోతూ ఉంటే రాముడు గుర్తొచ్చాడు, అడవిలో ఉన్నాడు, తిన్నాడో లేదో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, లేకపోతే ఏదైనా ఒక సింహం ఏదో అతన్ని వెంటాడుతూ ఉంటే ప్రాణభీతితో పరిగెడుతున్నారేమో, ఎన్నాళ్ళ బట్టి తిండి లేదు. ఆ వెనకాతలే లక్ష్మణుడు. ఉందో లేదో తిండి లక్ష్మణుడికి, ఇంకా నోట్లో వెళ్ళదు. పోనీ భరతుడు అన్న తిన్నప్పుడు నేను మాత్రం ఇంత అద్భుతమైనటువంటి తిండి ఎందుకు తినాలి, నేను తిన్నని పళ్ళు ఫలాలు తిన్నాడు. పళ్ళు ఫలాలు ఇంకా రాయల్ ఫుడ్ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇప్పుడున్న గందరగోళంలో చూస్తే, కానీ వాళ్ళకు అనిపించదు కదా రాజులకి అని అలా దింపేయబోయట ఆ కళ్ళమ్మట నీళ్లు ఉబ్బుకుతూ ఉంటే. రాణి వాళ్ళు ఉన్నారు కదా, ఎంత తల్లులైనా ప్రోటోకాల్ ఉంటుంది, అందుకని రాజులు అవ్వడం కోరుకోరు. ఆయన ముందు నోట్లో ముద్ద పెడితే తప్ప మరి మిగతా వాళ్ళు తినరు, స్టార్ట్ చేయరు డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ. వాడు కూడా పెట్టుకోబోతున్న వాళ్ళకి కింద దింపేశాడట, చూశాడు కబుక్కు నోట్లో పెట్టి మింగేశాట. శత్రుఘ్నుడి యొక్క తత్వము, శత్రుఘ్నుడు అలా జీవించాడు పద్నాలుగేళ్ళు. అసలు కష్టం ఎవడపడ్డాడు? మీకు ఐడియా ఉంటే సాధనలో ఇక్కడ ఉండి ఆధ్యాత్మిక సాధన చేసుకోవటం గొప్ప, అడవికి వెళ్ళిపోయి చేసుకోవటం ఏముంది గొప్ప? అడవికి వెళ్ళిపోతే ఇడ్లీలు ఇచ్చేవాడు, సాంబార్ ఇచ్చేవాడు, చచ్చినట్టు ఉన్నది ఏదో తినాల్సిందే. కానీ కేదార్నాథ్ బద్రీనాథ్కి వెళ్తే మాత్రమే నేను గ్యారంటీ ఇస్తున్నా మీకేం ప్రాబ్లం లేదు, అక్కడే ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది. వెళ్ళొచ్చిన వాళ్ళందరూ చెప్తారు గ్యారంటీగా, వాళ్ళు వెళ్ళి వచ్చింది అద్దెకే ఇడ్లీ సాంబార్ తినడానికి బద్రీనాథ్ కేదార్నాథ్ కి. సరే అంచేత ఈ ఆధ్యాత్మిక సాధనలో మనకొచ్చినటువంటి అనుభూతులు మనకి దగ్గరగా ఉన్న వాళ్ళతో పంచుకోవాలనిపిస్తుంది. కానీ నువ్వేం పంచుకోగలవు? అనుభూతిని పంచుకోగలవా? చర్మాన్ని పంచుకోగలవు, చనిపోయినటువంటి చర్మాన్ని. అంతేగా అర్థమైందా? ఉదాహరణ ఎంత బాగా ఇచ్చాడు అక్కడ వాల్మీకి. ఆ అనుభూతి నేను వెళ్ళాను ఆ మహాబలిపురం దగ్గర, ఎక్కడో ఎంత అందంగా ఉందో బీచి, సూర్యోదయం ఎంత అందంగా ఉందో, చల్లటి గాలి వీస్తుంది, అసలు ఆ ఆనందం, ఆ సూర్యకిరణాలు మీద మీద పడుతూ ఉంటే ఆ బంగారంలా మెరుస్తున్నాయని రాశాడు ఇంటికి. వాళ్ళమ్మ చెప్పింది అయితే దాన్ని ప్యాక్ చేసి పంపించరా అని. తెలియదు ఆవిడకి ఇదంతా ఏంటో గందరగోళం. అంటే ఇప్పుడు పంపించొచ్చేమేనండి, వీడియో క్యాసెట్ ఉందిగా, పంపించొచ్చేమో ఇప్పుడు. కానీ ఎంత పంపించినా వీడియో క్యాసెట్లు అయినా మీరేం పంపిస్తారు? ఎక్స్టర్నల్ ఇదే. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ అంతర్గతమైనటువంటి అనుభూతి మీరు ఎప్పుడూ పంపించలేరు. సజీవంగా ఉన్నటువంటి ఆ మానసిక అనుభూతి పంపించలేకపోయినా, సాధకుడుగా మనము ఇతరులతో పంచుకోలేకపోయినా, సాధ్యమైనంత వరకు ఆ విచిత్రతత్వాన్ని ఇతరులకు పంచుదాం. ఎందుకు పంచాలి? భౌతిక జగత్తులోనే కాకుండా సూక్ష్మ జగత్తులో, ఆధ్యాత్మిక జగత్తులో మనకి కనిపించేటటువంటి విచిత్రాలు ఇప్పటికంటే కొన్ని కోట్ల రెట్లు విలువగా ఉంటాయి అనేటటువంటి భావన మనకి తెలిస్తే కదా ఆ దారం బట్టి వెళ్లాలనిపిస్తుంది. అందుకు ఇంకోటేంటి, చాలా సార్లు మనకి చెప్పేది ఏంటి అంటే మీ సాధన యొక్క విశేషాలు ఇతరులతో చెప్పుకోకండి అని, బయటికి చెప్పకండి అని. ఈ శ్లోకం ఏం చెప్తుంది? చెప్పొచ్చని చెప్తుందా చెప్పకూడదని చెప్తుందా? ఎవరికి చెప్పమంటుంది? భరతుడికి చెప్పమంటుంది. భరతుడు అంటే సాధన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, తర్వాత తనకి భర్తకి, అంటే ఎవరైతే నీ బాధ్యత వహిస్తున్నారో తల్లి తండ్రి గురువు కుటుంబంలో ఎవడైతే ఆ బాధ్యత వహిస్తున్నారో వాళ్ళకి చెప్పొచ్చు. ఇంకా మిగతా ముగ్గురున్నారు అత్తలు, వాళ్ళకి చెప్పొచ్చు. అంటే ఎవరు వాళ్ళు? మదర్ ఇన్ లాజ్. నిజంగా మదర్స్ కాదు వాళ్ళు, కానీ లా ప్రకారం వాళ్ళు మాతృమూర్తులే అంతేగా. ఇంకా మీ మీద తల్లి వాళ్ళ స్నేహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చెప్పొచ్చు, కానీ మీరు మిగతా వాళ్ళందరికీ చెప్పుకుంటూ కూర్చుంటే మాత్రం చాలా ప్రమాదంలో పడతారు అని చెప్పవచ్చు. ఎవరికి చెప్పవచ్చో కూడా చెప్పాడు. సాధనలో ఉండేటటువంటి కొన్ని మెళుకువలు చెప్పాడు. తర్వాత గచ్చ శీఘ్రమితో వీర సుగ్రీవంజ మహాబలం వైశ్యంతం కురు క్షిప్రం ఇతి గత్వాధ రాఘవ. రాఘవుడు అయితే రామచంద్రుడితో చెప్పబడుతున్నాడు, హే రాఘవ, హే రామచంద్ర, నువ్వు ఇక్కడ నుండి తొందరగా సుగ్రీవుడి వద్దకు వెళ్ళు. ఈ రోజే అతన్ని నీ మిత్రుణ్ణి చేసుకో. సుగ్రీవుడు మామూలు అర్థం మీకు అర్థమవుతూనే ఉంది కదా. మామూలుగా మనం ఏం అర్థం చెప్పుకుంటామో మన సాధనలో కానీ మనకు వచ్చినటువంటి కష్టాల్లో కానీ మీ అంతటి మీరు సాల్వ్ చేసుకోలేకపోతే ఏం చేయాలి? మిత్రుల దగ్గరికి వెళ్ళాలి. కష్టాల్లో మిత్రుల దగ్గరికి వెళ్ళాలి, కానీ బంధువుల దగ్గరికి వెళ్ళకూడదనే సామెత కూడా ఉంది కదా. మిత్రుల దగ్గరికి వెళ్ళాం, మిత్రుడి యొక్క మిత్రత్వాన్ని మళ్ళా మనం గుర్తు చేసి సహజంగానే పరస్పరం సహాయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ సాధకుడు పరంగా విశుద్ధి చక్ర జాగరణ ఎలా చేసుకోవాలో చెప్తున్నాడు. డైరెక్ట్ హింసే చెప్తాడు రామాయణంలో, మనం ఇండైరెక్ట్ గా ఇలా అవుతే అలా అవుతుంది కాబూలు అని ఏమండు. సాధన మొదలెట్టారు మీరు అగస్త్యుడి యొక్క దర్శనముతో. అగస్త్యుడు అంటే కళ్యాణకరమైన అని అర్థం, మంగళకరమైన అంటే మంచి ఆలోచనలతో సాధన మొదలెట్టాం మనం. స్వార్థపరంగా నాకు ఈ లాభం కావాలి ఆ లాభం కావాలి అనేటటువంటి భావనతో కాదు. మొదటిగానే ఏమైంది, బంగారు మృగం కనిపించింది, రకరకాలైనటువంటి మ్యాజిక్లు, రకరకాలైనటువంటి దృశ్యాలు, రకరకాలైనటువంటి సిద్ధులు మిమ్మల్ని ప్రలోభన పెడతాయి. ఉన్నదేదో ఉన్నట్టు, చేయగలిగింది ఏదో చేయగలిగినట్టు చేసుకుంటూ నువ్వు సాధన కంట్రోల్ చేస్తూ ఉంటే సుగ్రీవుడితో మైత్రి స్థాపించుకోవాలి. సుగ్రీవుడితో మైత్రి స్థాపించుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? గ్రీవ అంటే గొంతు, సు అంటే మంచి, మంచి ఆలోచనలు మంచి వాక్కు మాత్రమే నీ నోట్లోంచి రావాలి సాధకుడి నోట్లోంచి. ఫస్ట్ పాయింట్, ఆధ్యాత్మిక సాధకుడు ఎప్పుడు కూడా మంచి మాటల్ని, ఉత్తమమైనటువంటి మాటల్ని, శుభకరమైనటువంటి మాటల్నే మాట్లాడాలి. మాట్లాడటం మీకు రాలేదు, ఏం చేసుకోవాలప్పుడు? సుగ్రీవుడితో మిత్రత్వం చేసుకోవాలి. ఏ రోజు? ఈరోజు నుంచే. అదే అక్కడ చెప్తున్నాడు, గచ్చ శీఘ్రమితో వీర సుగ్రీవంచ మహాబలం వయస్యం తం కురు క్షిప్రం ఇతో గత్వాధ రాఘవ. వాక్, మనం మాట్లాడుతున్నాం కదా రకరకాల మాటలు. ఈ రకరకాలైనటువంటి మాటలు, ఈ రెండు వోకల్ కార్డ్స్ అంతేగాని, దీన్ని ఏమంటారు, అర్థమవుతున్నాయి మీకు? అర్థమవుతే చాలు, అది ఏమవుతాయి, వీధి లోపల ఉన్నాయి స్వరపేటికలు, అవి గాలికి కంపిస్తూ ఉంటాయి. ఆ కంపనల వల్ల ఎన్ని రకాల శబ్దాలు ఏర్పడుతున్నాయో చూడండి, ఎన్ని రకాల శబ్దాలు ఏర్పడుతున్నాయో మీరు లెక్క పెట్టలేరు కదా. ఈ శబ్దాలు ఏర్పడుతున్నాయనే దాంట్లోనే ఎన్ని శబ్దాలు ఉన్నాయో చూడండి. షా అనే శబ్దం ఉంది, సగం బా ఉంది, దా ఉంది, ఏ ఉంది, రా ఉంది, రా కింద పా వస్తుంది. ఇదంతా కూడా మీరు ఎంత తొందరగా చేసేయగలుగుతున్నారు? ఇదంతా మీరు చేయగలగడానికి కారణం ఏంటంటే మీలో ఉన్నటువంటి విశుద్ధి చక్రి జాగృతమై ఉంది కనుక. మళ్ళా విశుద్ధ చక్ర జాగరణకి మేము ఏం సాధన చేయాలి మాస్టర్ అని మాత్రం నన్ను అడగండి. అడిగారంటే నేను చెప్పిందంతా వేస్తే. విశుద్ధి చక్రం అంటే గొంతు దగ్గర ఉన్నటువంటి శబ్దము, ఆకాశతత్వానికి సంబంధించినటువంటిది. మనం అందరం మాట్లాడుకోగలుగుతున్నాం, మనం అందరం శబ్దాలను ఉచ్చారణ చేయగలుగుతున్నాం. మన శబ్దాలకి, మిగతా ప్రాణుల శబ్దాలకి ఒక స్పష్టమైనటువంటి తేడా ఉంది. మిగతా ప్రాణుల యొక్క శబ్దాలు కేవలం కొన్ని రకాల భావాలను మాత్రమే ప్రకటీకరించగలవు, కానీ భావ పరంపరను తెలపలేవు. మళ్ళీ అర్థం చేసుకోండి, ఆకలేసింది అదో రకంగా అరుస్తుంది, ప్రేమ వచ్చేసింది ఇంకో రకంగా అరుస్తుంది, లేకపోతే తల్లినో తండ్రినో పిలవాలి ఇంకో రకంగా అరుస్తుంది. శబ్దం ఒకటే, ఆవతే అమ్మ అంటుంది, మేకవుతే మే అంటుంది, కానీ అనేది ఆ ఒక్క శబ్దాన్ని రకరకాల స్వరాలలో మార్పు వల్ల కొన్ని భావాలు మాత్రమే అది ప్రకటించగలరు. మీరు కష్టపడే ఆ భావాన్ని పట్టుకోగలరు, కానీ మనిషి వాడికి మాత్రమే పొందిన అనుభూతిని ఎదుటవాడు అలాంటి పరిస్థితుల్లో జీవించకుండా అనుభూతిని పొందగలుగుతాడు. శబ్దాల ద్వారా శబ్ద చిత్రణ చేయగలిగేటువంటి వ్యక్తి, శబ్దాల మీద ఆధిపత్యం ఉన్నటువంటి వ్యక్తి మీ మనస్సుని పూర్తిగా మార్చేయగలడు. జూలియస్ సీజర్ నాటకం ఏదైనా షేక్స్పియర్లో చదివి ఉంటే ఈ శబ్దాల యొక్క మానవుల సమూహం మీద, ఒకరి మీద ఇద్దరి మీద కాదు, అసలు మానవ సమూహం మీద ఎంత బాగా పనిచేస్తుందో జూలియస్ సీజర్ ని వాళ్ల యొక్క పార్లమెంట్ హౌస్ లో చంపేస్తారు. సెనేట్ మెంబర్స్ అందరూ కలిసి పొడిచేస్తారు, కత్తితోనే హత్య చేసేస్తారు, బయటకు వస్తారు. జూలియస్ సీజర్ అంటే ఆ కాలంలో రోమ్ నగరంలో అందరికీ చాలా ప్రేమ, చాలా మంచి రాజని. బ్రూటస్ అనేటటువంటి వాడు ఆ జూలియస్ సీజర్ కి చాలా దగ్గర స్నేహితుడు. వాడు చివరి పోటు పొడుస్తాడు హృదయం మీద. అప్పుడు జూలియస్ సీజర్ అంటాడు, నువ్వు కూడానా, ఇంతమంది పొడిచారు సరే, నువ్వు కూడా నన్ను పొడిచావా అని. సరే ఆ శవాన్ని తీసుకుని బయటకు వస్తాడు బ్రూటస్. ఇప్పుడు ప్రజలకు తెలిసింది జూలియస్ సీజర్ ని చంపేశారు అని. చాలా ప్రేమ అభిమానం సంపాదించుకున్నటువంటి రాజు అతను, నియంత అయినప్పటికీ కూడా పాజిటివ్ సైడ్ లో. వేలకు వేలు లక్షల లక్షలు ఆ భవనం చుట్టూ వచ్చి చేరారు. అప్పుడు మాట్లాడతాడు, జూలియస్ సీజర్ ఈజ్ అన్ ఆనరబుల్ మ్యాన్, చాలా గొప్ప రాజు, చాలా ఇది, కానీ ఈ కారణాల వల్ల నేను చంపేయాల్సి వచ్చింది. కరెక్ట్ కరెక్ట్ అంటారు, ఆడు తెలియదు ఇంత అని. అప్పుడు యాంటోనీ అని, మార్క్ యాంటోనీ ఇంకో అతను, సీజర్ చచ్చిపోయాక వస్తాడు అక్కడికి. ఈ బ్రూటస్ చెప్పినంత వింటాడు. బ్రూటస్ వాళ్ళ బుర్రలందరికీ, లక్షలాది ప్రజల బుర్రలో ఎక్కించేశాడు. చాలా మంచి పని చేశారు వీళ్ళు, అసలు జూలియస్ సీజర్ బతికుంటే ఎంత ఘోరం అయిపోయేదో అని. వాళ్ల మనస్సు మారుస్తాడు మళ్ళా, ఎప్పుడైనా వీలుంటే జూలియస్ సీజర్ చదవండి, అసలు వాక్శక్తి ఎంత ప్రభావకరమైనదో. ఆ ప్రభావకరమైనటువంటి వాక్శక్తిని మంత్రాల రూపంలో ఉపయోగించడం ఇంకా ప్రభావకారి అయిపోతుంది. మామూలు మాటలతోనే మీరు వేల మంది లక్షలాల మందిని మీరు కదిపి పారేసగలిగితే చాతొచ్చినవాడు సుగ్రీవుడు, బాగా మాట్లాడగలిగేవాడు. ఈ సుగ్రీవుడు తత్వంతోనే మీరు మంత్రాన్ని ఉపయోగించారనుకోండి, అప్పుడేమవుతుంది, అది 14 భవనాలని కూడా మీరు కదిలించేయవచ్చు. అంచేత సుగ్రీవుడితో మైత్రి చేయండి, వాక్శక్తితో మైత్రి చేయండి. ఆ వాక్శక్తి యొక్క పొటెన్సీని పెంచుకోండి. గాయత్రి మంత్రం యొక్క 24 దేవతాశక్తులలో వాక్శక్తికి సంబంధించినటువంటి స్పెషల్ దేవతాశక్తిని ఏదైనా మీరు గుర్తించారా? సరస్వతి అంతేగా వాగ్దేవత. అంచేత సరస్వతికి అంత విలువ. వామదేవతే, తాంత్రిక దేవతే, తాంత్రిక పక్షమే, వామ మార్గానికి అనుసరించి చేయవలసినటువంటి సాధనలే సరస్వతీదేవి ఉపాసన అంతా కూడా. కానీ అది చాలా మంచిది కనుక సరస్వతీ పూజ చేయకుండా మనం ఏ విధమైనటువంటి విద్యారంభ సంస్కారము మనం చేయము. తర్వాత దేశకాలో భజస్వాద్య క్షీయమాణ ప్రియా ప్రియే సుఖ దుఃఖ సహకాలే సుగ్రీవ వశుగోభవ. దేశము కాలాన్ని అర్థం చేసుకో. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. దేశాన్ని కాలాన్ని అర్థం చేసుకో, ప్రియము అప్రియము సుఖము దుఃఖాన్ని భరించు. నచ్చినా నచ్చకపోయినా, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ ఫార్ములా. సుగ్రీవుడి యొక్క అధీనంలోనే ఉండు. సుగ్రీవుడు అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి, మంత్రం యొక్క అధీనంలో. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆధ్యాత్మిక సాధనలో మీరు మంత్రం చేయటం మొదలెట్టారు. మీరు మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మీ మనసు ఏమవుతుంది, మంత్రం యొక్క అధీనంలో గడిపోతుంది. అప్పుడు మీరుండరు, ఏముంటుంది అక్కడ, మంత్రం ఉంటుంది. చివరి చివరికి మంత్రం కూడా ఉండదు అక్కడ, మంత్రాది దేవత ఉంటుంది. ఆ మంత్రాది దేవత మాత్రమే ఉన్నప్పుడు వీడు కూడా ఆ మంత్రాది దేవత యొక్క దేవతా స్వరూపుడైపోతాడు. కానీ ఎప్పుడవుతాడు, భౌతిక జగత్తులో ఈ కండిషన్స్, దేశాన్ని కాలాన్ని అర్థం చేసుకుని, ప్రియమైనా అప్రియమైనా, మీకు నచ్చినా నచ్చకపోయినా, సుఖమైనా దుఃఖమైనా సహిస్తూ, దాంట్లో ఈ విధమైనటువంటి మార్పులు కావాలని మీరు అప్పుడు అనుకున్నారనుకోండి, సాధన చేస్తున్నప్పుడు ఆ మార్పులు వచ్చేస్తాయి. అక్కడ శక్తి అలాంటిది అది. కానీ అలాంటి మార్పుల్లో మీరు ఈ శక్తిని ఉపయోగించుకుంటూ కూర్చుంటే పునర్మూషికోభవ. నేను చెప్పాను కదా, మీరు అనుకున్నవి జరుగుతాయి, కాదంటే అందులో ఏమి తప్పు కాదని మీరు అనుకోండి, అనుకున్నవి జరుగుతాయి. కానీ దానివల్ల జరిగేది ఏంటి అంటే, మీరు ఎక్కడున్నారో మళ్ళా అక్కడికే వస్తారు మీరు గ్యారంటీగా. మరి మీ మంత్రశక్తి పోయాయి, జపశక్తి పోయింది, ఎక్కడున్నవాళ్ళు మళ్ళా అక్కడికే వచ్చారు. అందువల్ల ఏం చెప్తున్నాడు సాధకుడికి, మీరు ఏమీ కోరుకోకండి. ఆ స్థితి వచ్చాక నేను కోరుకోవటం మానేస్తాను అన్నది జరగదు. నీకు శక్తి వచ్చాక నేను కోరుకోవటం మానేశాను అన్న నువ్వు ఏదో ఒక మాట అంటావు. అంచేత ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి అని నేను మీకు చెప్పేది. ఇప్పటి నుంచి మీరు ఏ కోరికలు వద్దు, మీకు ప్రకృతి మిమ్మల్ని ఎక్కడ ఉంచిందో ఎలా ఉంచిందో, మీరు ఎలా ఉన్నారు, ఏ బాధ్యతలతో ఉన్నారు, యూ యాక్సెప్ట్ ఇట్. అసలు అక్కడే మీకు అద్భుతమైనటువంటి శాంతి వస్తుంది. అసలు ఇంకా సాధన ఎందుకు సార్ అనిపిస్తుంది, అంతా యాక్సెప్ట్ చేస్తే. కానీ ఆ యాక్సెప్ట్ చేసిన స్థాయిలో మీరు మంత్రజపాన్ని చేయటం మొదలెడితే, ముందు మీరు మంత్రాన్ని చేస్తారు, తర్వాత మంత్రము మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ స్థితికి వచ్చేంత వరకు కష్టపడాలంతే. ఆ స్థితి వచ్చాక గురువు గారు చెప్తారు, నేను మొదట సాధన చేయటం మొదలెట్టారు ఆయన, కష్టపడేవారు. సాధనంతా పూర్తయిన తర్వాత ఆపేద్దాం అనుకున్నట్టు ఆయన, చాతకాలే. 41వ ఏట ఆపేయాలి ఆయన. ఆయన 80 ఏళ్ల వరకు జీవించాడు. ఈ 40 ఏళ్ళు ఆపకుండా జరుగుతూనే ఉంది నిరంతరము ఆ గాయత్రి సాధన. సుగ్రీవ వశగోభవ, ఆ మంత్రం యొక్క వశానికి వెళ్ళిపో.